ఏ లాక్ ఓపెన్ చేస్తే, ఏ డోర్ ఓపెన్ చేస్తే ఏ నిధి బయటకు వస్తుందో మనకు తెలియదు కదా. చాలా ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి మన లోపల. ఆ సీక్రెట్స్ని రివీల్ చేసేదే ధ్యానం అంటే. కానీ కేవలం ధ్యానమే వాటి అన్నిటి నుంచి బయటికి తీసుకురాదు. దాంతోపాటు ఏం కావాలండి? కేవలం ధ్యానం చేస్తే అయిపోద్దా? ఇప్పుడు మీరు స్కూల్లో పిల్లలు పంపిస్తూ ఉంటారు, వాళ్ళు వింటే పాస్ అయిపోతారు ఎగ్జామ్స్, ఏం చేయాలి వాళ్ళు? ఎగ్జామ్ రాయాలా? గుర్తుపెట్టుకోవాలి, ఇంటికి వచ్చి చదవాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీరు పాస్ అవుతారు. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా ఏంటంటే, కేవలం ధ్యానం చేస్తేనే ఇంప్రూవ్మెంట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో కళ్ళు మూసి కూర్చుని, అన్నిటినీ వదిలేసి ముక్కు మూసి కూర్చుని ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారు, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? మీ పాత జీవితాన్ని వదిలిపెట్టేసి ధ్యానంలోకి వస్తున్నారా? పాత జీవితం నుంచి నేర్చుకుని ఎదరికెళ్తున్నారా? కరెక్టేనండి నేను అడిగిన క్వశ్చన్? మీకు ఏదో నచ్చకే కదా ధ్యానంలోకి వచ్చారు. అది అంటే కర్మను వదిలించుకోవడానికి. కర్మను ఎప్పుడు వదిలించుకోగలుగుతారు? ధ్యానం బాగా చేస్తే కర్మ ఎలా పోద్దండి? పెరిగిందా ఇప్పుడు మీకు బుద్ధి పదేళ్ళ బట్టి? ఏమైనా పోయాయా మీకు? మీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కొంచెం మీ మనసుని ఓపెన్ చేసి వినండి. అంటే మీకున్న పాత నమ్మకాలన్నీ పక్కన పెట్టి ఫ్రెష్గా వినండి నేను చెప్పే కాన్సెప్ట్ని. ఆలోచించండి నేను చెప్తున్న సబ్జెక్టు కరెక్టా కాదా అన్నది మీరు ఆలోచించండి. అంతే తప్ప నేను చెప్పిందే కరెక్ట్, నాదే ఫాలో కండి అని నేను చెప్పను. కానీ మీకున్న మానసిక స్థితిని పెంచుకోండి కొంచెం. ఇప్పుడు మనం స్వీకరిస్తే గుణం ఉందనుకోండి, ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. అదే మనం కుంచిత భావాలతో కుదించుకుపోయి ఉన్నాం అనుకోండి, ఏమీ నేర్చుకోలేము మనం. అర్థమైంది కదండి? సో నేను న్యూ ఏజ్లోకి ఎలా వచ్చాను అనేది ఇందాక చెప్తున్నాను. ఇందాక మొదలు పెట్టాను, ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, ఇంకా ఆగిపోయింది అది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మా ఇంట్లో ఎప్పుడూ ఉండే పూజలు మరీ మడిలు ఎక్కువ లేవు, తక్కువ లేవు, బ్యాలెన్స్డ్గానే ఉండేది మా ఇల్లు. కానీ నాకే లోపల చాలా ప్రశ్నలు ఉండేవి, ఈ మడి ఏంటి, ఆచారం ఏంటి, పద్ధతులు ఏంటి, ఇవేంటి, అవేంటి, ఇవేంటి, చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. కానీ నేను ఎప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను అంత ఫోకస్ చేయలేదు వాటి మీద. ఎందుకంటే మనకు చిన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, చదువుకోవడం, ఏదో ట్యాబ్లేషన్ వేరే ఉంటాయి కదా, ఆటలు వీటి మీద ఉంటాయి కదా. సో అందుకని నాకు కొన్ని కొన్ని ప్రశ్నలు వచ్చేవన్నమాట చిన్నప్పుడు. అంటే ఇప్పుడు మనం ఎవరైతే దేవుళ్ళని పూజిస్తున్నామో, పట్టాలు పెడుతున్నామో, వాళ్ళ మనం ఎందుకు కాలేము అనే క్వశ్చన్ వచ్చింది నాకు. నాకు ఊహ తెలిసిన 5వ సంవత్సరంలోనే ఆ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో తెలియదు, ఏంటో తెలియదు. ఎంతసేపు వాళ్ళని వాళ్ళకి దండలేయడం, వాళ్ళకి పూజలు చేయడం ఇవే కదా మనకు నేర్పించింది చిన్నప్పుడు. మరి ఏంటి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు, మనం ఎందుకు కాలేదు అనే ప్రశ్న వచ్చింది. అంటే ఇంక మనం అవ్వలేమా ఇలాగా, ఎందుకు ఈ ప్రశ్నలన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనేది నాకు అర్థం కాలే. కానీ కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దీ లోపల సంప్రదాయాలు అంటే మన మూఢనమ్మకాల కింద ఫాలో అవుతుంటాయి. ఏం చెప్పారు కదా, అంటే కంపల్సరీ ఇది చేయాలి, కంపల్సరీ ఇది కొయ్యాలి, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు మనకి. అసలు ఎందుకు ఇది ట్రెడిషన్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి, అసలు పూజ సిస్టమ్ అంటే ఏంటి? మీ లోపల ఎన్నో వేల ప్రశ్నలు వస్తూ ఉంటాయి, లక్షల కోట్ల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటికి ఏంటో క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఎవరు నేర్పలేదు మనకి. అంటే మీ ప్రశ్నలకి మీరే సమాధానం ఎలా వెతుక్కోవాలనేది ఎవరు మనకు నేర్పించలే. ఏదో ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, చదువు రాయి చదువు రాయి ఇదే చెప్పారు మనకి అందరూ. కానీ ఏదో ఉంటుంది గమ్మత్తు అని మనకి ఎవరు చెప్పలే. సో ఏదో పూజ చేసినప్పుడు డిగ్రీ చదువుకునే టైంలో, అంటే 18 to 20 ఇయర్స్ మధ్యలో అనుకుంటాను, నన్ను ఒకరోజు కూర్చోబెట్టి నా సోల్ లోపల నుంచి ఎవరో అడుగుతున్నారు నన్ను, పూజ చేసినావు ఓకే, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు ఓకే, ఇది అయిపోయిన తర్వాత నీ లైఫ్ ఏంటి అని అడిగింది, నెక్స్ట్ ఏంటి అడిగింది. హైయర్ స్టడీస్ అన్నాను. హైయర్ స్టడీస్ కాకపోతే అంది, అయితే మా నాన్న పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంటా, లేదు మా నాన్న చదివిస్తే నేను చదువుకుంటా, పోలే చదువుకున్నావు, అయితే నెక్స్ట్ ఏంటి, ఉద్యోగం, ఆ నెక్స్ట్ ఏంటి, ఇంకా పెద్ద ఉద్యోగం, ఆ నెక్స్ట్ ఏంటి, ఇంకేముంటుంది పెళ్ళి అని ఇలా చిరాకుగా వచ్చింది నాకు లోపల. మళ్ళీ అలా 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 నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని వెళ్తూ కొద్దీ పెళ్ళి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఆస్తులు సంపాదించుకోవడం, మళ్ళీ ఇదే కదా మనకు నేర్చుకున్నది, మళ్ళీ ఆస్తులు సంపాదించుకోవడం, మళ్ళీ ఏంటి మళ్ళీ ఏంటి మళ్ళీ ఏంటి మళ్ళీ ఏంటి, ఇలా వెళ్తూ ఉన్న కొద్దీ నేను అమ్మమ్మని చేస్తా అన్న దగ్గరికి వెళ్ళింది నా వాడు. అంటే పిల్లల్ని పెంచడం, కాన్వెంట్లకు పంపించడం, స్కూల్కి పంపించడం, ఇంక ఇదంతా ఏంటి 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 అనుకుంటే ఏంటి లాస్ట్ కంటే నువ్వు వస్తావు అని వచ్చింది. ఓకే, ఏంటి ఇంతేనా లైఫ్ అంటే అని అడిగింది. అది ఎలా కొట్టిందంటే నా లోపల రామబాణం అంటారు కదా, ఒక గురి చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ నా ఈగో మీద కొట్టేసింది అది. అంటే జీవితం అంటే ఏంటి, అందరూ వెళ్ళే ఇప్పుడు మనకు కనపడుతున్న ఇదే లైఫా లైఫ్ అంటే, అంటే ఇంకొకటి లేదా, ఆ ఉంది అని చెప్పడం కోసం నాలో ఏదో ప్రశ్నల పరంపర స్టార్ట్ అయింది. అంటే మనం నిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను, నిన్న వచ్చిన వాళ్ళు కొంతమందికి మన కంటికి కనపడేది నిజం అనుకుంటున్నాం, కానీ కంటికి కనపడకుండా వృక్షం కింద వేళ్ళు ఉన్నాయా లేవా? మీరు భూమిలో ఇప్పుడు బయట ఎంత పెరుగుతుందో అంతకంతా లోపల ఉంటుందా అంటే ఉండదా? మీరే చెప్పాలి, వ్యవసాయం చేస్తారు కాబట్టి. అంతకంతా విస్తీర్ణంగా కింద కూడా అది బలంగా పట్టుకుంటేనే ఈ పైన ఎదుగుతూ ఉంటుంది. కానీ మన లైఫ్ బయట ఇలా ఉంది అంటే అంతరంలో ఎలా ఉంటే ఇది బయట బాహ్యంగా వస్తుంది? దీనికే ఓ సైంటిస్ట్ చెప్పాడు, అవుటర్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ అని. అంటే బాహ్యం అనేది మన అంతరం యొక్క ప్రతిబింబం అట. అంటే మనం బయట చూస్తున్న ప్రపంచం ఏదైతే ఉందో అది అంతరం యొక్క ప్రతిబింబం అట. ఇది నాకు ఆ రోజు తెలియకనే తెలిసిందండి. అంటే ఏంటంటే నువ్వు జీవితం అంటే ఇంతేనా, బాహ్యంగా నువ్వు చూస్తున్నదేనా జీవితం అని అడిగింది. ఈ ప్రశ్న ఇప్పటికీ మారుతూనే, పరిణామం చెందుతూనే ఉంది, చేంజ్ అవుతూనే ఉంది. ఈ ప్రశ్నకి నేను ఆన్సర్ చేంజ్ అవుతూనే ఉంది నా లోపల కూడా. అంటే నేను పెరుగుతున్న కొద్దీ, నా క్లాసులు పెరుగుతున్న కొద్దీ, నేను వెళ్తున్న కొద్దీ ఈ ప్రశ్నకు సమాధానం మారిపోతూ ఉంది ఇప్పటికీ నాకు. ఓహో ఇదా 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 ఇదా, ఇంకా నేను ఆశ్చర్యపోతూనే ఉన్నాను ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే. అంటే జీవితం అంటే ఇది కాదు, ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది, మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు మీరే ఉన్నారు ఇదే క్లాస్ నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరంటే కొత్త నాకు. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను ఈ క్లాస్ చెప్తూనే ఉన్నాను, బట్ నేను ఒక్కరోజు కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. 10 ఏళ్ళు అయిందండి నేను ధ్యానంలోకి వచ్చి, అంటే న్యూయోలజీ జ్ఞానంలోకి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా న్యూయోలజీ కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ నేను ఫాలో అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా ఒక క్షణం కూడా బోర్ ఫీల్ కాలేదు. నమ్ముతారా మీరు? ఒక్క క్షణం కూడా విసుగు కానీ, అలసట కానీ, విరామం కానీ లేకుండా నేను నేర్చుకుంటున్నాను. అంటే ఆ నేర్చుకోవడం అనేది ఎలా నేర్చుకుంటే విసుగు విరామం లేకుండా నేర్చుకోగలము అర్థమైంది నాకు. అంటే జ్ఞానం నేర్చుకోవాలి. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు చూడండి, ధ్యానం చేయి ఇప్పుడు అని చెప్పలే ఆయన. యుద్ధం కూడా ఎలా చేయాలో నేర్పించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. సో జ్ఞానం పెంచుకోవాలి కదా. మనం వచ్చింది ఎందుకు భూమి మీదకి? లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఎంజాయ్ చేస్తున్నావా, చేస్తున్నారా? సో మనం వచ్చింది భూమి మీదకి ఎందుకు? ఆనందంగా జీవించడానికి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు వచ్చాం మనం? ఈ సమస్య వస్తే ఏమంటారు, నా ప్రశాంతత దెబ్బతింటుంది, నాకు ఆనందం పోతుంది. ఈ సమస్య తీరితే ఆనందం వస్తుంది. వచ్చిందా మీకు? అది అంటే మీరు ఏమైపోతున్నారు, ఒకదాని నుంచి ఇంకో దాని పొరుగు, ఇంకోదాని నుంచి ఇంకో దాని పొరుగు. ముందు అసలు ఎందుకు పరిగెడుతున్నారో తెలుసుకోండి. మీకు తొందర ఎందుకు వస్తుంది, పొరుగు ఎందుకు వస్తుంది ఫస్ట్ తెలుసుకోండి. ఇది నాకు ఎలా తెలిసిందంటే, నేను MBA చదువుతున్నప్పుడు నాకు అనుకోకుండా డిసీజ్ స్టార్ట్ అయింది. డిగ్రీ వరకు ప్రశ్నలు అయిపోయాయి, అనుకోకుండా MBAలు. నాకు మా ఇంట్లో ఏంటంటే, ఇవి నేను ఇలా ఆలోచించడానికి కూడా కారణం, నాకు ఇంట్లోనే చాలామంది గురువులు ఉన్నారు. మా మదర్ ఒక ఆవిడ, మామూలుగా ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కదా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, తర్వాత అత్తగారితో ప్రాబ్లమ్స్, ఇంట్లో ఏవో చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి కాదు. సో సైకలాజికల్గా ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్, మానసికమైన సమస్యలు ఎలా ఉంటాయి. ఆవిడ నిరంతరం నలిగిపోతూ ఉండేది, ఏంటి వీళ్ళతో ఎలా వ్యవహరించాలి, మనుషులతో వ్యవహరించే విధానం తెలియదు మనకి. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురితో మనకు రాదు, ఇద్దరుంటే ఇద్దరితో రాదు, ఒకళ్ళుంటే ఒకళ్ళతో రాదు. లేదు, ఇంట్లో 6th or 7th టైంలో మా పెద్దనాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు ఉందండి అసలు కథ. ఇప్పటి వరకు ఏంటంటే ఏదో గొడవలు కాబట్టి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసికమైన సమస్యలు కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడుకుంటే కొంచెం తగ్గిపోతాయి. అనారోగ్య సమస్య వచ్చింది, 16 ఏళ్ళు పడ్డాడు ఆయన. నేను తిరగని ప్లేస్ లేదు, ఆయన చూపించని ప్లేస్ లేదు, తిప్పని హాస్పిటల్స్ లేవు. 16 ఏళ్ళ పాటు సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో మాకు. అదే పరాలసిస్తోనే ఆయన చనిపోయాడు 2016లో. నాకు తెలిసి ఆయన బాగా టెన్షన్ ఎక్కువ తీసుకునేవాడు, 3 పిల్లలు చదివించాలి, ఓ దానివల్ల వచ్చిందేమో, అందుకు వచ్చిందేమో నేను ఇలాగ అనుకునేదాన్ని. అనుకోకుండా నాకు కూడా ఒక రోగం వచ్చింది. మరి నాకెందుకు 22 ఏళ్ళు అప్పుడు వచ్చింది, నాకు పెళ్లి కాలే, పిల్లలు లేరు, గొడవలు లేవు, ఏవీ లేవు, మరి నాకెందుకు వచ్చింది? అప్పుడు మొదలైంది అసలు కర్మ అంటే ఏంటో అప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టా. 22కి నాకు హెవీ బ్లీడింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. అంటే ఇంక ఎలా ఉండేదంటే ఇంకా కదిలితే నుంచుంటే రోజుకో బాడీ బ్లడ్ వెళ్ళిపోయేది. అలా రోజు బాడీలోంచి బ్లడ్ వెళ్ళిపోవడం మొదలైంది. కరెక్ట్గా జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాను, ఇంకా నా కంట్రోల్లో లేదు అసలు. అసలు ఎందుకు మొదలైందో కూడా తెలియదు నాకు, ఎలా మొదలైందో కూడా తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. సో నాకు, నేను ఏ టెన్షన్లో పడలేదు కదా, మరి నాకెందుకు వచ్చింది? నేను చదువుకున్నాను, అప్పుడే బయటకు వచ్చాను. ఇప్పటివరకు చదువు వల్ల టెన్షన్, నా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా అదే చదువుకున్నారు కదా, నాతో పాటు ఉన్న వాళ్ళు అదే తిండి తిన్నారు కదా, అదే వాతావరణంలో ఉన్నారు కదా, వాళ్ళకి తేడా ఎందుకు తెలియదు, నాకెందుకు తెలిసింది, మరి నాకేంటి, నేనేంటి, నాకే ఎందుకు వచ్చింది, అంటే నేనే ఎందుకు అట్రాక్ట్ చేశాను దీన్ని, ఇలాంటి ప్రశ్నలు నాకు మొదలవడం మొదలయ్యాయి. 2007 ఆ టైంలో ఏంటంటే ఇంక నేను రిజైన్ చేసేసాను జాబ్కి. 1 ఇయరే నేను చేసిన జాబ్. ఎట్లా రిజైన్ చేశానంటే వర్స్ట్ మూమెంట్లో రిజైన్ చేశాను. అంటే ఆఫీస్లోనే పడిపోయాను. ఇంక నాకు తెలియకుండానే ఇక్కడ నుంచి నడుం దగ్గర నుంచి పాదాల వరకు తిమ్మిరి వచ్చేసి ఇంక నాకు ఏం జరుగుతుందో కూడా తెలీదు. అంత వర్స్ట్ మూమెంట్లో మానేయాల్సి వచ్చింది జాబ్ని. మా మేనేజరే, ఆమె కూడా ఆడావిడ అనమాట, ఆమె రిజైన్ చేస్తావా చేయవా, మానేసి ముందు హెల్త్ బాగు చేసుకో. షేర్ మార్కెట్స్లో చేసేదాన్ని నేను. విపరీతమైన టెన్షన్ ఉంటుంది మాకు 10 నుంచి 3:30 వరకు ఇంకా లేవకూడదు సిస్టమ్ ముందు నుంచి. అంత టెన్షన్ నేను తీసుకోవాలి. సో నువ్వు ఇంక ఈ జాబ్కి సూట్ అవ్వవు, నువ్వు రిజైన్ చేస్తావా లేదా అంటే, నేనేమో ఎంతో ఇష్టంగా చదువుకున్నాను. ఏంటి ఇది, నేను ఇంకా ఏవో చాలా కోర్సులు చేశానండి, పెద్ద పెద్ద కోర్సులు చేశాను. ఇదేంటిది, నాకు ఇంత చదువుకున్నాను, వెంటనే మేనేజరే బయటకు దొబ్బేసింది, బయటికి రిజైన్ చేయించేసింది. నాకు విత్ ఇన్ 1 మంత్లో నేను హాస్పిటలైజ్డ్ అయిపోయాను, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, సెలైన్ లెక్కిస్తున్నారు నాకు. సడన్గా రోగిస్తుందని అయిపోయాను ఒక నెలలో. ఏం జరుగుతుందో, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా అయిపోయిందంటే ప్యాక మేడ లెక్కన ఇలా కూలిపోతుంది. అంటే ఏదైతే నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ టైంలో వచ్చిన ప్రశ్న నన్ను అడగడం మొదలుపెట్టింది. అంటే జీవితం అంటే నాకు తెలిసిన జీవితం నేను వాస్తవం, మనం కళ్ళతో ఏ చూసామో అదే నమ్ముతాం కదా, ఇంకోటి నమ్మం మనం. మరి నేను చూసిన జీవితం అంతా పడిపోతుంది కదా, మరి లైఫ్ అంటే ఏంటైనా నాకేం తెలియదు కదా, నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో నాకు ఇంకేం కనపడట్లా అయిపోయింది, ఇంక చనిపోవడమే అనుకున్నాను నేను. 2 మంత్స్ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత 1 మంత్ అక్కడ రెస్ట్ తీసుకుంటుంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలి, అసలు ఏంటి అనేది అర్థం కాలేదు. నిరాశ, ఒక డిప్రెషన్, మీకు కూడా ఒక్కొక్క దశలో వచ్చుంటాయి అవన్నీ. అంత డిప్రెషన్ అనమాట, ఎంత ఒత్తిడి లేచిందంటే లోపల మాటల్లో చెప్పలేను నేను. ఇక నాకేం కనపడట్లేదు, ఏ దారి కనపడట్లేదు, ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు, ఏమీ తెలియట్లా. ఆ మూమెంట్లో ఒక 20 రోజులు 30 రోజులు అదే స్టేట్లో ఉన్నాను, ఒక డిప్రెషన్ స్టేట్లో. తర్వాత ఎవరో అనుకోకుండా నాకు ఒక పిరమిడ్ పాంప్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఫస్ట్ నేను చదివిన 4 సెంటెన్సులు అనమాట. అంటే నా జీవితానికి నేనే సృష్టికర్తని, నా జీవితానికి నేనే డాక్టర్ని, గురువుని, దైవాన్ని, ఈ 4 నాకు ఎందుకో మ్యాగ్నెట్ లాగే అట్రాక్ట్ చేసేసేది. అంటే ధ్యానం సర్వరోగ నివారిణి అనే వర్డ్ నన్ను చాలా డీపర్గా అట్రాక్ట్ చేసింది దీంట్లోకి. ఇప్పుడు నాకు రోగం ఉంది కదా, ముందు నేను రోగం నయం చేసుకోవాలి, సో అందుకని ధ్యానం నేర్చుకుంటాను అని మొదలుపెట్టాను ధ్యానం. అంటే నేను మీలాగా, నాకు నేను అడిగాను, నేను ఇంతసేపు నేను కూర్చోలేనండి, నాకు ధ్యానం కొద్దిగా ఐడియా ఉంది, అలా కూర్చోలేను, ఏం చేయాలనంటే 5 నిమిషాలే కూర్చో అని చెప్పారు నాకు. లేదా 5 నిమిషాలను 6 నిమిషాలు చేసుకో, 7 నిమిషాలు చేసుకో, ఇలా చెప్పారు నాకు. సో కళ్ళు మూసుకుని ముందు కూర్చోవడం అలవాటు చేసుకున్నాను. నాకేంటంటే క్యూరియాసిటీ ఏంటంటే ధ్యానంలో రోగాలు ఎలా తగ్గుతాయి, అంటే లాభాలు ఎలా వస్తాయి, అంటే కళ్ళు మూసుకు కూర్చుంటే అన్నీ అయిపోతాయా, నా మంది బుర్ర ఎలాంటి బుర్ర అంటే మామూలు బుర్ర కాదన్నమాట, రీసెర్చ్ ఇచ్చాడు, కూర్చోబెట్టినా కూడా నేను కూర్చోలేను. అక్కడ ఒక పూజ చేస్తే నాలో మార్పు కనపడాలి, ఒక ధ్యానం చేస్తే నాలో మార్పు కనపడాలి, నేను చేసే ప్రతి పని ద్వారా నాలో మార్పు రావాలి అనే మెంటాలిటీనే అది. కానీ నాకు అది ఎలా అనేది అర్థమయ్యేది కాదు. ఇంక పీల్స్ పిప్పి చేయడం మొదలెట్టాను. ఇదేంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి మొత్తం అన్నింటి గురించి ఆలోచించడం మొదలెట్టాను. ఇక్కడ నుంచి నా అసలు రీసెర్చ్ స్టార్ట్ అయింది. దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ 4 సెంటెన్సులు చెప్పంగానే అసలు నేనే సృష్టికర్తని, ఎలా అయితే ఇంత దరిద్రపు జీవితాన్ని ఎందుకు ఎప్పుడు చేసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇంకా గందరగోళం లేచింది, అంటే నాకు నేను దైవాన్నా, నాకు నేను డాక్టర్నా, గురువునా, నాకు ఎలా అనిపించింది అంటే నా పట్ల నాకు ఈ నాలుగు గమనిస్తే హేట్ తప్ప ఇంకోటి కనపడట్లా, అసహ్యం, చిరాకు నా మీద నాకు. ఎందుకంటే నాకు నచ్చింది ఏది జరగట్లేదు నా లైఫ్లో. మరి నేను ఎలా సృష్టికర్తను అవుతాను? క్రియేటర్ అంటే ఏంటి? మన జీవితం మనం బాగున్నప్పుడే కదా క్రియేటర్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది కనపడట్లా, ఇది కనపడట్లా, ఇది కనపడట్లేదు అన్ని వెతకడం మొదలెట్ట. పనులు లేదో చెప్తున్నారుగా, ఇది చేస్తే జరుగుతుంది అంటున్నారు కదా ధ్యానం వల్ల. ఓకే, ధ్యానం చేస్తే ఈ నాలుగు వస్తాయేమో అని అనుకుని ప్రయత్నించడం మొదలు. ఇలాగే ప్యూర్గా స్టార్ట్ చేశాను. ప్యూర్గా స్టార్ట్ చేస్తే మూడు నెలల్లో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఐదేసి నిమిషాలు చేయడం స్టార్ట్ చేశాను. దీంట్లోకి వస్తే గురువులు కనపడతారట అని నాకు అనుభవం తెలిసిన తర్వాత గురువు కనపడ్డాడు. ఎవరు వచ్చారంటే, బాబా మీ ఈయన ఎలా వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారో నాతో. అలా బాబాతో నేను డైరెక్ట్గా గంట సేపు మాట్లాడాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలంటే నాకు ముట్టుకోబుద్ధి కాల, భయం, చాలా భయం వేసేసింది. ఏంటి ఇదేంటి, నేను ఎంత భయపడుతున్నా? ఆయనేమో నా జ్ఞానం, నువ్వు నీ మార్గం ఇదే, నువ్వు దీనికోసమే వచ్చావు అని ఆయన ఏదో చెప్తున్నాడు. బుద్ధతత్వం, కృష్ణతత్వం నేర్చుకో, ఈ రెండు ముక్కలే గుర్తున్నాయి. ఆయన నాతో మాట్లాడింది ఒక గంట, రెండు గంటలు. లాస్ట్లో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చేయి అని చెప్పేసి ఆయన బాయ్ అని వెళ్ళిపోతున్నాడు. విగ్రహం నేను ఒకటి కాదు, పక్కన ఈయన పక్కన కూర్చుంటే ఈయన మాత్రం ఎవ్వరు చోట్ల, నేను ఒకదాన్నే. ఇదేంటి మొత్తం ఊరంతా తెలుతుంటే నేను ఒకదాన్ని ఇటువైపు ఎందుకు వచ్చాను, నువ్వు నాకే ఎందుకు కనపడతావు అని నాకు క్వశ్చన్ ఆయన్ని. నేను అడుగుతున్నాను దూరంగానే నుంచి నీ క్వశ్చన్లన్నీ అడుగుతున్నాను ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఇది నేను, అది వాస్తవం కాదు, ఇది చూడటం కోసం అది పెట్టాను, దానికే వీళ్ళందరూ అడిక్ట్ అయిపోయారు, కానీ దాని ద్వారా ఇది చూడాలి, ఇది చూడట్లేదు ఎవరు అని చెప్పాడు ఆయన. నిజంగా ఇంత మీనింగ్ కూడా నాకు తెలియదు అండి. అప్పుడు నిన్న రాత్రి మీరు చెప్పారు కదా అర్థం, మీరు రెండు ఎలా మార్చుకోవాలని. ఇప్పుడు నేనేదో చాలా చిటికిలేసినట్టు చెప్పేస్తున్నాను మీకు. దీనికి నా వెనకాల చాలా పెద్ద సాధన, నిరంతర తపనం పెట్టాను దానికోసం. అంటే ఎట్లా వస్తాం మనం? అంటే ఒక సాధన చెప్తే ఆ సాధనలో మన, ఆ సాధన వల్ల మనలో మార్పులు ఏం జరుగుతున్నాయి గమనించిన మనిషిని నేను. అంటే ఊరికనే కూర్చుని శ్వాస మీద ధ్యాస అంటే, శ్వాస మీద ధ్యాస పెడితే అంతరంలో ఏం జరుగుతుంది, బాహ్యంలో ఏం జరుగుతుంది, ఆలోచనలో మార్పు ఏం జరుగుతుంది, శరీరంలో కదలికలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ గమనించేదాన్ని నేను కూర్చుని. మూడు నెలల పాటు చేస్తూ పోయాను. అర్థమైంది ఏంటంటే, కళ్ళు మూసి కూర్చున్నప్పుడు మనకి జరిగే మొట్టమొదటి విషయం ఏంటండి, ఎక్కువవుతాయి ఆలోచనలు. ఆలోచనలు ఎక్కువవుతాయండి, ఇప్పటి వరకు మీకు లేని తలకైపోవడం మొదలవుతుంది. అది ఏంటి తెలుసా? మీరు మీకు పరిచయం అవుతారు. ఫస్ట్ మీకు జరిగేది ఏంటంటే ధ్యానంలో మీతో మీకు పరిచయం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మీరు అందరినీ కలిశారు, ప్రతి ఒక్కరితోనూ సంభాషిస్తున్నారు, పరిచయం పెంచుకున్నారు, కానీ మీతో మీకు పరిచయం లేదు ఇప్పటి వరకు. అంటే మీ లోపల ఏముంది, మిమ్మల్ని అందరూ ఏ కోణంలో చూస్తున్నారో ఆ కోణం మీకు తెలియడం మొదలవుతుంది. ఫస్ట్ మీతో మీకు పరిచయం ఏర్పడుతుంది. కళ్ళు మూసి కూర్చోగానే ధ్యానం ఫస్ట్ రోజు కదా మీరు వచ్చింది. ఫస్ట్లో గందరగోళంగా చిరాగ్గా ఉండొచ్చు కొంతమందికి, కొంతమందికి హాయిగా హైవే ఎక్కేసినట్టు ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, ముందు వాళ్ళున్న స్థితి బట్టి ఆ స్టేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన భూమి మీద ఎల్కేజీ నుంచి పిహెచ్డీ వరకు అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక నలుగురు వ్యక్తులు ఉంటే మీ ఇంట్లో మీకు డౌట్లు వస్తాయి కదా, ఇవన్నీ మామూలు బేసిక్ డౌట్స్. మా వైఫ్ ఫాలో కదండి, మా పిల్లలు ఫాలో కాదు, మా భర్త ఫాలో కాడు, ఇలా చెప్తుంటారా? లేదా నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. ఎందుకు మా ఇంట్లో వాళ్ళు చేయరు నేను చెప్తే వస్తాయి డౌట్లు, వస్తాయా? రమ్మంటే ఎందుకు రారు, ఎందుకు ఆచరించరు? వస్తాయి రావా? ఎంతమందికి వచ్చాయి లేపండి చేతులు. ఎవరితో?
ఇంట్లో ఎవరు చేయలేదు, ఫాలో అవ్వలేదు.
అది బెస్ట్ వే, గొడవలేను బెస్ట్. చూపించేదాన్ని నాకు తెలిసిన తర్వాత మా మదర్ని బలవంతంగా కూర్చోబెట్టేదాన్ని తీసుకొచ్చి. చూసినప్పుడు ఎందుకు వీళ్ళు రారు అంటే, మనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా మన తరగతులకు సంబంధించిన వాళ్ళే, సేమ్ వాళ్ళే ఉండరు. అంటే కొంతమంది ఎల్కేజీ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది యూకేజీ వాళ్ళు ఉండొచ్చు, మీ ఇంట్లోనే నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు. ఒకరు ఎల్కేజీ అనుకోండి, ఒక టెన్త్ క్లాస్ ఉండొచ్చు, ఒక డిగ్రీ వాడు ఉండొచ్చు, ఒక ఇంటర్ వాడు ఉండొచ్చు. మీ పిల్లలే సేమ్ క్లాస్ కవలలే ఉంటారా? కొన్ని కవలని కన్నా మీరు ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టడీ చదువుతారు అంటాడు వాడు. వాడికి హిందీ ఇష్టం అయితే వాడికి తెలుగు ఇష్టం అవుతుంది. సో ఇదే మెంటాలిటీ మనందరిలో కూడా ఉంటుంది. సో కలిసి ఉంటున్నాం కదా, మా భర్త రావాలి భార్య రావాలి ఇదేం ఉండదు. అంతర్ ప్రయాణం ఎవరిది వాళ్ళదే. ఫస్ట్ ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు రావట్లేదంటే వాళ్ళు వేస్ట్ వాలర్స్ అని కాదు, వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ ఒకటి ఉంటుంది. ఆ రీసెర్చ్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు మీతో అసలు మాట్లాడరు, మీ దగ్గరకు కూడా రారు. వాళ్ళు వాళ్ళకి అవసరం లేదండి, వెంటనే ఇమ్మీడియట్గా వదిలేయండి. అలాంటి ధ్యానం ఒకటే అవసరం అనుకోకండి. ధ్యానంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. ధ్యానంలో ప్రమాదాలు చెప్తాను కంగారు పడకండి. ధ్యానం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి మీ లైఫ్లో. ధ్యానం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ధ్యానం ప్రతి స్థితికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ధ్యానంలో జరిగే నెగిటివ్స్ ఏంటో తెలుసా మీకు? వచ్చిన ఎనర్జీని సరిగ్గా యూటిలైజ్ చేయకపోతే బాడీ డ్యామేజ్ అయిపోతుంది. ఎనర్జీ వస్తుంది కదా మీకు, మరి ఎనర్జీ వస్తే వీకెండ్కి అయిపోతున్నారు. కొంతమంది వీక్ అవుతున్నాం అని చెప్తున్నారు నాకు క్లియర్గా. వీక్నెస్ వస్తుంది ఖచ్చితంగా, కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఊగుడు వస్తుంది. ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో కూడా. కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు మీకు సొల్యూషన్సే రావట్లేదు. ఎందుకు రావట్లే? కొత్తగా వస్తున్నాయండి. అదిగో చెప్పండి మరి, రావు అని చెప్తున్నారు చాలామంది మాస్టర్స్ వచ్చి. ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని ఇందాక అడిగితే ఏం చెప్పారు? ఒక్కళ్ళు చెప్పలేదు ఈ క్వశ్చన్. ఇది వస్తుందా వస్తుందా బయటకు అనుకుంటే, ఇందాక అడిగాను కదండి ధ్యానంలో మీకున్న డౌట్లు ఏంటండి అని అడిగానా? అందరికీ ఉన్నాయండి, అందరి కళ్ళలో అవుతాను అన్నాను కదా. రావాలి ఇలాంటివి అడగండి మీరు. ఇప్పుడు నేను వచ్చింది మీకేంటండి, ఇవి ఎవడో చెప్పడు మీకు. అర్థమవుతుందా? సో నేను దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్లో శ్వాస మీద ధ్యాస కుదిరేది కాదు నాకు. కొద్ది కొద్దిగా కానీ అన్నీ పక్కన పెట్టి మళ్ళా అన్నీ పక్కన పెట్టి మళ్ళా ఇట్లా అన్నీ పట్టుకున్న వాటిని విడిచిపెట్టి కూర్చునేదాన్ని నిరాకారంగా. ఇప్పుడు మీరు చేసేది ఏంటి? ధ్యానంలో నిరాకార సాధన చేస్తున్నారు. అంటే మీరు ఏదైతే బలంగా పట్టుకున్నారో దాన్ని విడిచిపెడుతున్నారు. ఆ టైంలో కొద్దిసేపు అన్నా విడిచిపెడుతున్నారా లేదా? కదిరిసారి చెప్పింది థాట్స్ని కట్ చేయమని చెప్పారు, అవునండి. మీరు ఏ థాట్స్ని కట్ చేస్తున్నారు ఎక్కువ? పాజిటివ్ థాట్స్ని ఉంచుకుంటున్నారు. మరి మీకు నిరాకారం ఎందుకు అవుతారు? మీరు అవుతారా? ఆయన కట్ చేయమంది ఏంటి? అన్ని ఆలోచనలు ఆ టైంలో కట్ చేస్తున్నారా? బాగుంది, వాటిని చక్కగా పక్కన పెట్టుకుంటా. కట్ చేస్తే రెండింటినీ కట్ చేయండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది సమస్థితి సాధన మనం చేయాల్సింది. మనం చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే ధ్యానంలో ఇదే. ఒకటి ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా, కళ్ళు మూసుకొచ్చినప్పుడు మీతో మీకు పరిచయం జరుగుతుంది. ఈ పరిచయం జరిగినప్పుడు మీకు గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఆలోచనలు, అమ్మో ఇన్ని ఉన్నాయా, అన్ని ఉన్నాయా, ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఫస్ట్ మీతో మీకు పరిచయం ఏర్పడుతుంది. రెండోది, ఈ పరిచయమైన ఆలోచనలు అన్నిటి నుంచి ముందు రెండింటినీ కట్ చేయాలి. లేదా కటింగ్ సెక్షన్ రావట్లేదు అనుకోండి, ఓకే నేను వేస్ట్ వెళ్ళాను అనుకోకండి. మీరు రెండో చేయాల్సిన విషయం ఏంటంటే ఏది వస్తే దాన్ని దైవం వైపు తీసుకువెళ్ళమని అడగండి. ఆత్మవైపు తీసుకెళ్ళు, ఆత్మవైపు తీసుకెళ్ళు, దానికి డైరెక్షన్ ఇవ్వండి. ఈ ఫస్ట్ 3 మంత్స్ చేసినప్పుడు నాకు ఈ రెండు విషయాలు అర్థమయ్యాయి. కానీ నాకు డైరెక్షన్ ఇవ్వడం అప్పుడు నాకు అక్కడ ఏదో బ్లాక్ ఉందని అనిపించింది, కానీ ఏం చేయాలో అర్థం కాల తర్వాత. కానీ ఆత్మ లక్ష్యం కోసం, ఆత్మదర్శనం కోసం వెళ్ళాలి అని అనుకునేదాన్ని నేను. మన లోపలనే అన్నీ ఉన్నాయి అని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అర్థమైంది. ఒక యోగాత్మకత ఉంది కదా, ఆ బుక్ చదివినప్పుడు అనుభవమే ఉంది కానీ మంచి చెడు అనేది లేదు అనేది అర్థమైంది. ఉన్నవన్నీ అనుభవాలేనంట, మనకున్నవన్నీ చెడు లేదట, మంచి లేదట. ఇది మంచి చెడు అని ఎవరు అనుకుంటున్నారు? మనకు మనమే అనుకుంటున్నాం. అంటే డబ్బు లేకపోవడం, డబ్బు ఉండడం రెండు ఒకటేనట భగవంతుడికి. అంతలా మనం అనుకుంటామా? ఆరోగ్యంగా ఉండడం, అనారోగ్యంగా ఉండడం రెండు ఒకటేనట భగవంతుడికి. మనకుందా? అంటే మనకి సమస్థితి అనేది ఉందా? అసలు ఉందా అండి? వస్తుంది సార్, సాధన కరెక్ట్గా మారిస్తే, సాధన మార్చుకుంటే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం నేను మీలాగే ఉన్నాను, కానీ నేను మారలేదా? చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే ఇంత నా లైఫ్ ఇంత అద్భుతంగా మారిపోయింది. ఫస్ట్ 3 మంత్స్లోనూ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయిపోయాను. నార్మల్గా బ్లీడింగ్ మళ్ళీ మామూలు 3 డేస్కి వచ్చేసింది. కానీ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందో అర్థం కాల. చేస్తుండగానే నేను మామూలు మనిషిని అయిపోయాను. కానీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా తగ్గింది? అంటే ఇది ఎలా ప్రారంభమైంది, ఎలా తగ్గింది? నాకు ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. ఇట్లా అనుకున్నాను. ఇంకో 3 మంత్స్కి మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా వెతకడం మొదలుపెట్టాను. ఏంటి అసలు, ఇంకా పుస్తకాలు చదవడం మొదలెట్టాను. గురువులు అంటే దీంట్లో 2-3 మాస్టర్స్ని అడిగాను నేను, పిరమిడ్ మాస్టర్స్ని. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ధ్యానం చేస్తూనే ట్యాబ్లెట్లు వేసుకో అని కొంతమంది సలహా ఇచ్చారు. కొంతమంది ఏమి ఇచ్చారంటే, కర్మ నువ్వు ధ్యానం పెంచాలి అని కొంతమంది సలహా ఇచ్చారు. అంటే వాళ్ళకి తెలిసిన ఏ సబ్జెక్ట్ ఉందో వాళ్ళకి తగ్గట్టుగా నాకు ఆన్సర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు నేనేం అర్థం చేసుకున్నానంటే, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ఒపీనియన్స్ని మనకి చెప్తూ పోతున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి మనమే తెలుసుకోవాలి, మనకు మనమే నేర్చుకోవాలి అనేది నాకు ఒకటి అర్థమైపోయింది 6 నెలలకి. ఇంకప్పటి నుంచి ఏం చేశానంటే, పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి, పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి అన్నారు. ఇప్పుడు ఈయన పత్రిసారి ఏం చేశారు, ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. 8,000 పుస్తకాలు రిలీజ్ అయిపోయాయి. ఈ 8,000 పుస్తకాలు చదవాలంటే నా జీవితం సరిపోద్దా? కొన్ని 100 పుస్తకాలు రిలీజ్ చేశారు ఆయన. ఈ 100 పుస్తకాలను నేను ఎన్ని పుస్తకాలు చదవగలను అండి? ఏదో 1-2 రోజు మన టైం ఉంటుందా అంత? మళ్ళీ పక్కన ఇంకోటి చదువు కూడా చదువుకుంటున్నాను నేను. ఏమి ఇదే దీంట్లోనే ఉంటానని తెలియదు కదా, నా లైఫ్ ఇదే అంటే అప్పుడే మొదలెట్టేదాన్ని కాదు. మరి ఏం చేయాలో అర్థం కాలే, గందరగోళం అయిపోయింది. దానికి వెళ్ళి మళ్ళా నాకు ఏ పుస్తకం చదవాలో, ఎటువంటి జ్ఞానం నాకు ఇంక తెలియలేదు, అర్థం కాల. అప్పుడు ఒకటే ఒక సంకల్పం పెట్టా, నేను ఈ లైఫ్లో ఏం అడగను. కానీ నాకు వెనక్కి తిరిగి చూసుకొని మార్గం అంటే ఏదైనా ఉంటే అది చూపించు. అది అడిగినప్పుడు నాకు అతిశ ప్రజ్ఞావేదం అనే బుక్ ఉంది కదా, అది కళ్ళలో కనపడింది. అది 1 నెల రోజుల పాటు నేను చదవడం మొదలుపెట్టాను. దాంట్లో నాకు కొన్ని విషయాలు ఏం తెలిసాయంటే, ధ్యానం అంటే ఒక స్థితికి తీసుకెళ్లే ఒక సాధన. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో ఒక ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఒక వెహికల్ వేసుకుని వచ్చారు కదా, ఆ వెహికల్ లాంటిదే ధ్యానం అని చెప్పాడు ఆయన. మీరు తట్టుకోగలరా అలా అంటే? ఒక వాహనం లాంటిదంట ధ్యానం అంటే, ఒక స్థితి నుంచి ఒక స్థితికి చేరవేసేదట. మీరు అలా అంటే ఒప్పుకుంటారా? ఆ బయటికి ఇప్పుడు వెహికల్ ఈయన పైకి తీసుకొచ్చారా, వాహనాన్ని బండిని బయట తీసుకొచ్చారా, ఎక్కడ పెట్టారు అది? గుమ్మం బయటే వదిలేసి పైకి వచ్చారు, లోపలికి వచ్చారు. అలా ఆ గురువుని ఆ ధ్యానాన్ని వదిలిపెట్టేయాలట. మీరు ఎన్లైటన్మెంట్కి వెళ్ళంగానే మీరు వదిలిపెట్టగలరా? ఇవన్నీ నేను ఏదో సాధన చెప్తున్నా, ఇప్పుడు నన్ను కూడా వదిలిపెట్టగలగాలి, వదిలిపెట్టగలరా? అది ఎవరో అన్నారు, ఆ స్థితికి వెళ్తే వదిలిపెట్టగలరు. అది చదవంగానే నేను షాక్ అయిపోయాను. అంటే మనకి మార్గం అంటే గురువు పట్ల మమకారం పెంచుకోవాలా, సాధనలో మనం విలీనమైపోయి సాధన చేసుకుంటూ ఎదరికెళ్ళాలా? మనం ఏం చేస్తున్నాం? గురువుని దేనికి పట్టుకున్నాం అసలు మనం? మనం ఏం చేస్తున్నాం తర్వాత? అది ఇప్పుడు కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు, లేదా విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. మనకి చూడండి, ఇండియాలో ఉన్న ఒక పెద్ద దౌర్భాగ్యం అన్నాలో పొరపాటు అన్నాలో ఏంటో తెలియదు, కానీ విగ్రహాన్ని అలంకరించిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద పూజింపబడతారు. ఇక్కడ ఆయన చెప్పింది సాధన చేసేవాళ్ళు తక్కువగా కనబడతారు మనకి. మనం ఎలా పెట్టేసుకున్నాం? ఆకారానికి విలువిచ్చి. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు, మీరే గమనించండి, మీరు చెప్పింది చేస్తే ఇష్టపడతారా? మిమ్మల్ని వాళ్ళు పొగిడితే ఇష్టపడతారా? అమ్మ నువ్వు అంత మంచిదాన్ని అంత దాన్ని పొగిడారనుకోండి, అది బాగుంటుందా? లేదా మీరు చెప్పింది ఆ పిల్ల చేసి ఆ అన్నం తిని టైంకి ఇలా చేసింది అనుకోండి, చదువుకుంది అనుకోండి, అది ఇష్టపడతారా? మరి మీరేం చేస్తున్నారు? మనం చేసే పూజలన్నీ ఏంటండి? పొగడతలు. అవి ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి? మీ సంస్కృతం వచ్చా? మరి మన సంస్కృతం ఎందుకు చదువుతున్నాం? ఇది ఎవడన్నా మారుస్తున్నాడా? ఇప్పటికి ఎప్పటికీ ఎందుకు బుర్రలేదు? నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రశ్నలు ఇవి. అసలు నేను ఏం చదువుతున్నానో శబ్దం అనేది దాని మీనింగే నాకు తెలీదు. మీకు తెలుసా, లలిత సహస్రనామాలు అన్ని పొగడతలే ఉంటాయి. మీరు ఉన్నది ఏంటి, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి లలిత చదువుతారు, ఏదో ఒక స్తోత్రం చదువుతారు, లోపలేమో ఏడుపు భావన, బయటికి ఏమో పొగుడుతున్నారు. ఇదే అండి లాంగ్వేజ్. ఇప్పుడు మనం చేసే పని ఏంటి? సో ఏంటి ప్రాబ్లం అంటే, మనం మాట్లాడే భాష, మనం వాడుక భాషని పక్కన పెట్టి సంస్కృత భాషలో మాట్లాడుతున్నాం. సంస్కృత భాషలో మాట్లాడేదండి, అమ్మా నువ్వు వాడిని చంపావంటే, వీడిని చంపావంటే, నువ్వు అంత గొప్పదనమాట, ఇంత గొప్పదనమాట, సో నువ్వు ఇలా వస్తే ఇలా అయిపోతాయట, అలా అయిపోతాయంటే, నువ్వు ఇంత కాదు అంత కాదు అంత కాదని ఇలా చదువుతున్నావు. దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? లోపలేమో దుఃఖం, లోపల అనారోగ్యం ఉంది, బాధ ఉంది, కష్టాలు ఉన్నాయి. వీటికి తగ్గట్టుగా చేయాలా? వేరే కొత్త లాంగ్వేజ్లో మాట్లాడాలా? ఈరోజు నుంచి ప్రార్థన అనేది మీ ఓన్ వేలో చేయండి కూర్చుని. మీకు ఎలా అనిపిస్తుందో, ఎవరు పొద్దున్న నిన్న అడిగారు, నిన్న పిల్లకి చెప్పినప్పుడు బాడీతో ఎలా మాట్లాడాలండి అని అడుగుతారు. బాడీతో ఎలా మాట్లాడతారు? మామూలుగానే మాట్లాడండి. మీ మాట మీ చెవులు వింటాయి, మీ లోపల ఉన్న భావాలు మీ అణువణువులోనూ స్పందన వినిపించుకుంటుంది అది. సో మీరు మామూలుగా మాట్లాడండి, మై డియర్ శరీరం నీలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకో, రంగా స్పృశించండి, దాన్ని ముట్టుకోండి, మామూలుగా ఆలోచించండి. ఏదో బాధ ఉంటే పొగడతలు అలవాటు అయిపోయి మనకి. మీకు కావాలండి ఓ నమస్య ఒక 1000 సార్లు చేయమంటే అక్కడక్కడక్కడ చేస్తారు. అది కాదు మీరు చేయాల్సింది, నోటితో మాట్లాడండి, ముందు మీ శరీరంతో మాట్లాడండి. మీకున్న ఆస్తులు ఏంటో తెలుసా? మీకున్న డబ్బులు, బట్టలు, సంపదలు ఇవన్నీ కాదు. మీకున్న ఆస్తి ఏంటి? మీ బాడీ. ఈ బాడీ ఎవడన్నా ప్రిపేర్ చేయగలడా? అసలు ఈ బాడీ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? ఈ బాడీకి ఎంతో టాలెంట్ ఉంది కదా. తల్లి గర్భంలో 2 చిన్న చిన్న అణువులు కలిస్తే ఒక విస్ఫోటనం జరిగితే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు, నాలుగు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఏ కెమికల్ రియాక్షన్ జరిగితే ఇవన్నీ మీ శరీరంలోనే ఏర్పడుతున్నాయి. ఎంత రేషియో ఉంటే కళ్ళు గుడ్లు ఏర్పడతాయి, అంటే ఏది ఏది జరిగితే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇవన్నీ గమ్మత్తుగా ఉన్నాయా లేవండి? మరి అటువంటి మీ శరీరానికి ఏదైనా తగ్గించుకునే టాలెంట్ ఉందా లేదా? ఉందా లేదా? దానికి ధ్యానం చేయాలా? చేయాలా? ఇప్పుడు ధ్యానం చేసిన వాళ్ళకే అన్నం ఉరుగుతుందండి. ఎవరికన్నా ఒకలాని పంచభూతాలు ధ్యానం చేసేవాళ్ళకే వస్తున్నాయా? ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాలో ఈ ప్రశ్న వచ్చిందండి, గురువు అనే దగ్గర వచ్చింది. జిబాబు ప్రతిసారి వదిలేయాలా, ధ్యానం వదిలేయాలా? అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నా మించి కాదు అనుకున్నాను. అనుకున్నప్పుడు ఆ మూమెంట్లో సరే ఇంకా ముందుకెళ్ళి చదువుతుంటుంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం మీదే ధ్యాస అని చెప్తాడు. అంటే నెగిటివ్ని ప్రేమించాలి అనే మొదటిది ఆయన నాకు అక్కడ అర్థమైంది. మొదట అక్కడ బీజం పడింది. ధ్యానం ఏంటంటే గంటలు పెంచమన్నారు కదా, ఈ గంటలు పెంచుతున్న కొద్దీ నాకు ఇంకొక ప్రశ్న స్టార్ట్ అయింది. 24 గంటల్లో ధ్యానం ఎన్ని గంటలు? ఈ సంవత్సరం 8 గంటలు, ఈ సంవత్సరం 8 గంటలు, నేను చేసినప్పుడు 8 గంటలు అట 2008లో. అదేంటి ఉన్నది 24 గంటలు, నన్ను 8 గంటలు ధ్యానంలో కూర్చోమంటే నేను ఏమైపోవాలి? నా అసలు నేను 16 గంటల్లో నేను పడుకునేది ఎప్పుడు, ఉద్యోగం చేసుకునేది ఎప్పుడు, మీద అంటే కర్మలు పోవాలంటే ఏంటి ఇదే ఆ పద్ధతి? నాకు పిచ్చెక్కిపోయింది. అసలు నేను 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఇలా పెంచుకుంటూ పోవాలా? నాకు ఎవరో ఒక మేడం చెప్పారండి, నువ్వు 1 గంటలు పెంచుతో పో, నీ పాపాలు ఎక్కువ ఉన్నాయి, నువ్వు 8 గంటలు చేయి అని. సింగిల్ సెట్టింగే 8 గంటలు చేయాలి. బాడీలో ఎక్కడ పడితే అక్కడ నొప్పులు నాకు, ఎక్కడ నేను సింగిల్ సిట్టింగ్లో 3 గంటలు అలా కూర్చుంటాను? కానీ చచ్చకుండా 40 రోజులు పెట్టుకుని కూర్చున్నాను నేను, అలారం పెట్టుకుని. ఎప్పుడు అలారం మోగు? ఇంకా అవ్వలేదా? ఇంకా ఎంతసేపు? 3 గంటలకు సంబంధించిన ఆడియోలు పెట్టుకునేదాన్ని, క్యాలిక్యులేషన్, ఓ ఈ పాట అయిందా ఇంతవరకు, ఈ పాట అయిందా ఇంతవరకు, ఈ ఇంతసేపు వీటి మీదే దృష్టి. అబ్బా అందరూ బలేదరికారు ఈరోజు నాకు. ఎంతసేపు బయట దాని మీద దృష్టి, ఏంటి గోలంతా ఇంత, నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ మేడమ్స్ అందరూ నాకు అసలు ఎన్ని రకాల భ్రమలు ఉన్నాయో ఆ భ్రమలన్నిటికీ గురువులే నేర్పించారండి. వాళ్ళ మీద కూడా నాకు అసలు కోపం రాలేదు అప్పుడు. అంటే నేను ఏదైతే ఇంపాసిబుల్ అనుకున్నానో, అంటే ధ్యానం నా వల్ల కాదు అనుకున్న మనిషిని 8 గంటలు ధ్యానం చేసే స్థితికి తీసుకొచ్చేదాన్ని కదా. 1-5 నిమిషాలు ఎక్కడో ప్రశాంతంగా చేసేదాన్ని. అబ్బా ఈరోజు నేను కాలు రగరేసుకుని తిరగచ్చు, ఇంకా నాది అయిపోయింది ఈరోజు 8 గంటలని 5 నిమిషాలు చేసేదాన్ని. మీకు గంటలో 5 నిమిషాలే మీకు ధ్యానం కుదురుతుంది, అవునా కాదండి? అందరూ గుండెల మీద చేసి చెప్పండి, 1 నిమిషం కూడా కుదరదు ఒక్కరికైతే. మీరు ఊరికనే చేసుకుంటూ పోతుంటారు. అరే మా ఇప్పుడు నేను ఒక ధ్యానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎవడో నన్ను తిట్టాడంటే నా మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుంది. ఇంకేంటి నా ధ్యానం అనుకున్నాను, నేను ఇలాగే అనుకున్నా, ఇంకేంటి దరిద్రం ఏది, అసలు ఏంటి ధ్యానం ఏంటి గోల ఏంటి అనుకున్నాను. అంటే ఇంకోటి మళ్ళీ కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎవడో తిడతాడు, మళ్ళీ కూర్చో, ఇంక నా పరిస్థితి ఏంటి? వీడు తిట్టినప్పుడల్లా నేను కూర్చుంటా ఉండాలా? అంటే ఏంటి అసలు, అసలు వాడు తిట్టినప్పుడే నేను ఎలా తీసుకోవాలి ఆ మాటని డివైన్గా? అది ఎలా నేర్చుకో, అది నేర్చుకుంటే సరిపోద్దు కదా. ఈ గందరగోళం అంత అవుద్ది. 3 గంటలు ధ్యానం చేసి వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏదో మాట అనేవారు. ఈ 3 గంటలు నేను చేసిన ధ్యానం అంతా పడిపోయేది అక్కడితో. ఇంకేంటి అర్థం అవ్వలేదు, అర్థమయ్యేది కాదు, అసలు ఇంకేదో ఉంది ఇంక మొత్తానికి, అది ఏదో కనుక్కోవాలనుకునే దాన్ని. కానీ చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకా హెల్దీగా ఉంటున్నారే. ఇదొక క్వశ్చన్ మనకి, ఇది ఉందా? ఏ పని చేయని వాడు శుభ్రంగా పొద్దున్నే లేచి శుభ్రంగా తినేసి తాగేసి పడుకునేవాడికి ఏ రోగాలు ఉండవు. అన్ని రోగాలు ఎవరికంటే అతిగా పట్టించుకునేవాడికే. వాడు మొత్తం మా పెద్దనాన్నగారికి హెల్త్ బాగోలేనప్పటి నుంచి మా ఇంట్లో ఉప్పులు లేవు కారాలు లేవు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 11 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ వరకు మాది సాత్విక ఆహారం. నాకు ఎలా వచ్చింది రోగం అర్థం కాక జుట్టు పీక్కున్నాను నేను. ఈ మిగతా వాళ్ళు నేను అసలు పచ్చడే ముట్టుకునేదాన్ని కదా, పికిల్స్ ఉంటాయి కదా మనం పెడతాం, ఆవకాయ మాకే ఏది తినలేదు నేను. నాకు ఎందుకు వచ్చింది అంటే అర్థం కాకుండా ఏదేదోదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ 2వ క్వశ్చన్, ఇంక ఈ క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్, అంటే బయట వాళ్ళు ఎందుకు బాగున్నారు నేను ఎందుకు బాగాలేదు, ఇది ఇంకో క్వశ్చన్. నేను ఎంత ధ్యానం చేసినా నాకు తగ్గలేదండి, మళ్ళీ ఎందుకు వచ్చింది, ఇవన్నీ నన్ను బాగా కలత పెట్టేసాయండి లోపల. ఏంటి నేనే ఎందుకు, మరి మా ఇంట్లో ఉన్న అదే లైఫ్ జీవనశైలిలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి కాలేదు, నాకే ఎందుకు, నాకే ఎందుకు? ఈ ప్రశ్న నన్ను ఎలా వెంటాడిందంటే నా పరుగు ఆపి నేను అంతర్ప్రయాణం చేసేంతవరకు తీసుకెళ్ళింది. అది నేను పుస్తకం అంతా చదువుతున్నాను, కొంత జ్వరం మీద అంటే నెగిటివ్స్ మీద దృష్టి పెట్టి నెగిటివ్స్తో కూర్చోవడం మొదలు పెట్టా. అది ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అదే టైంలో నాకు దీనికి సంబంధించిన ఎవరైనా మాస్టర్ ఉంటే మాస్టర్ తెలియాలి, నాకు ముందు ఎన్లైటన్మెంట్ కావాలి, ముందు అటువైపు వెళ్తా, నాకు ఇవన్నీ పక్కన పెడతా, ఆ చదువు తీసుకెళ్ళి గోదావరిలో కలిపేస్తా, నాకు ముందు కావాల్సింది ఎదరికెళ్ళాలి నేను, ముందు ఏంటి లైఫ్ అంటే ఏంటి, అసలు ముందు నేను జీవించాలి, ఆనందంగా జీవించాలి అనుకున్నా. అటువైపు అటువంటి మార్గం ఏదైనా ఉంటే నాకు తెలియజేయనుకున్నా. అదే టైంలో నాకు శ్రీధర్ గారి మళ్ళీ సేమ్ మా కజినే ఇంకొక ఆడియో ఇచ్చింది, దాంట్లో నాకు అసలు వింటుంటేనే పరమానందంగా అనిపించిందండి. న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది అని నాకు చేతికి పెట్టిందా, నేను ఏదైతే ప్రశ్నలతో పరంపరతో కొట్టుకున్నానో ఈ ప్రశ్నల వర్షంతో, ఆయనంత మామూలు జీవితం గురించి చెప్పాడు. అక్కడ మంత్లీ మంత్లీ ఒక క్లాస్ జరుగుతాయి కదా మీ సెంటర్స్లో, అని ఇంకేవో రకరకాల కాన్సెప్ట్లు చెప్పేవారు. నాకేమనిపించేది అంటే రియాలిటీకి చాలా దూరంగా అనిపించాం. అంటే మీ ప్రస్తుత వాస్తవం ఒకటి, కానీ మీరు తెలుసుకుంటున్న జ్ఞానం ఒకటి. అంటే మీరున్న తెలుగు భాషలో మీరు నేర్చుకుంటున్న సంస్కృతం, మనకి ఈ ప్లానెట్ మీదే సరిగ్గా ఏమి తెలుస్తావు, మళ్ళీ మన వెళ్ళి వేరే ప్లానెట్ ఏం తెలుస్తుంది? వెరీ గుడ్. అంటే ఇప్పుడే మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే వ్యవహరించడం తెలియదు, ఇక్కడ ఎలాగైతే మీకు శత్రువులు ఉంటారో అక్కడ కూడా మీకు శత్రువులు ఉండొచ్చుగా. మాస్టర్స్ 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 అంటూ ఉంటాం కదా, అసలు వచ్చిన వాళ్ళు రియల్లో ఫేకో మీకు తెలుసా? ఇంక ఎవడో కనపడిన మాస్టర్లో మంచి చెడు కనపెట్టగలరా? మరి ఇంక ఎందుకండి గోలంతా? అసలు మీ లోపలే ఏం ఆలోచనలు ఉన్నాయో మీకు తెలుసా?
తెలియదు.
మీ లోపలే రేపొద్దున రాబోతున్న రోగాలు ఏంటో మీకు తెలుసా? రేపొద్దున రాబోతున్న సమస్యలు ఏంటో తెలుసా? ఇవన్నీ వదిలేసి అసలు మన మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అసలు భూమి ఎందుకు సృష్టించుకున్నామండి? వేరే మాస్టర్స్ వేరే లోకాలకు వెళ్ళి చూడాలి అంటే మరి భూమిని ఎందుకు సృష్టించుకున్నాం బుద్ధి లేక? భూమి మీద మనుగుడు ఎందుకు సృష్టించుకున్నాం? అసలు మీరు ఇలాంటి ఫ్యామిలీని ఎంపిక చేసుకుని ఇలాంటి ఫ్యామిలీలోకి ఎందుకు వచ్చారు? ఇలాంటి భార్యను కానీ భర్తను కానీ పిల్లల్ని కానీ ఎందుకు పెట్టుకొచ్చారు? ఇవన్నీ వ్యర్థమైనవి అయితే ఇవన్నీ ఎందుకు పెట్టుకొచ్చారు? మీరు ఇటువంటి సమస్యలను ఎందుకు తెచ్చుకున్నారు? ఇవన్నీ వేస్టా? ఏ రోజైనా ఈ ప్రశ్న వచ్చిందా మీకు? నాకు వచ్చాయండి, అందుకే నేను ఇక్కడ దాకా వచ్చానేమో. నాకు వచ్చాయి ఇవన్నీ. నా కర్మ అంటున్నప్పుడల్లా ఈ ప్రశ్న రైజ్ అయ్యేది లోపల. అంటే కర్మ 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 ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కరెక్టే. కానీ కర్మ అనేది ఉంటే మరి ఈ జీవితం అంతా ఎందుకు సృష్టించాడు భగవంతుడు? మరి చెడ్డవాడిని ఎందుకు పెట్టాడు ప్రపంచంలో? వాడు ఉపయోగం లేకపోతే భూమి మీద వాడు ఎందుకు ఉన్నాడు? మంచోళ్ళు మంచోళ్ళు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అసలు మరి ఏంటి మా మనసులో ఇన్ని రకాల వేరియేషన్స్ ఎవరు సృష్టించారు? ఇన్ని రకాల విధానాలు ఎవరు సృష్టించారు? మరి ఇవన్నీ వేస్టేనా? ముళ్ళ మొక్కను ఎందుకు సృష్టించాడు? కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి మనకని తెలీదా? మరి ఎందుకు సృష్టించాడు ఇది? అసలు నిజానికి సృష్టిలో నెగిటివ్ అనేది ఉందా? మీ నెగిటివ్ ఆమె నెగిటివ్ ఒకటేనా? ఏ ఇద్దరు నెగిటివ్ అన్నా ఒకటేనా అండి? అంటే ఏ ఇద్దరు సమస్యలైనా ఒకటేనా? మీకు వంకాయ కూర నచ్చదు, వాళ్ళకి ఏది దొండకాయ కూర నచ్చదు. ఈయన ఈయన నెగిటివ్ లిస్ట్ ఈయన ప్రాబ్లం ఏంటి వంకాయ కూర, ఆయన ప్రాబ్లం ఏంటి దొండకాయ కూర. మరి ఈయన సమస్య ఆయన సమస్య ఒకటేనా? అంటే పరిస్థితి బట్టి నెగిటివ్ మారిపోతుందా లేదా? మీ నెగిటివ్ లవ్ చేయండి అంటే వీళ్ళు అక్కర్లేనివన్నీ నెగిటివ్ లవ్ చేయమంటారు. అసలు నెగిటివ్ లవ్ అంటే ఏంటి? సమస్యని ప్రేమించడం అంటే ఏంటి? చాలా క్వశ్చన్స్ వస్తాయి మాకు. మీరు ఏంటంటే నెగిటివ్ని ఎందుకు లవ్ చేయమంటారు? ప్రతిదాని ముందు కూర్చోవాలని అడిగారు నాకు మేడం కూడా. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఎందుకు పెట్టారు? అది ఎందుకు బ్లాక్ చేశారు మీరు? దాన్ని ఎందుకు పట్టుకున్నారు దాన్ని? లేదా దాన్ని ఎందుకు బయటకు దొబ్బేశారు, వదిలేశారు? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చిందా నా క్వశ్చన్ల నుంచి? అంటే నిజానికి ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అండి, అవునా కదా? మరి ఇవన్నీ అర్థమైతే ఇవన్నీ ఎందుకు పెట్టాడు చెప్పండి నాకు. ఏది మీరు అనుకోవడంలోనే ఉంది, అది కరెక్ట్. అంటే ప్రతిదీ కూడా మీకు అర్థం కాకపోవడంలో ప్రాబ్లం ఉంది, మీ భావనలోనే తప్పు ఉంది. మీరు మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. మీరు ఇప్పుడు వంకాయని ప్రేమించండి, దొండకాయని ప్రేమించండి, అయిపోయింది అక్కడితో ప్రాబ్లము. ఏమైంది? అట్టింటే మీకు ఆ టేస్ట్, ఆ టెక్స్చర్, ఆ స్మూత్నెస్ నచ్చట్లేదు, అది ప్రాబ్లం యాక్చువల్గా. అంతేనా కదా? అంతేనాని కదా? మీకు ఆయన సిడీలో నేను అట్రాక్ట్ అయిన ఫస్ట్ అండ్ లాస్ట్ వర్డ్ ఇప్పటివరకు నేను ప్రాక్టీస్ చేసింది ఒకే ఒక సెంటెన్స్. నేను ఆ తర్వాత పుస్తకాలు కూడా ఒక్క పుస్తకం కూడా ఓపెన్ చేసి నేను చదవలా. ప్రాక్టికల్ లైబ్రరీని ఓపెన్ చేశాను. అంటే వాస్తవాన్ని ప్రేమించడం ఎలా అనేది ప్రారంభించిన తర్వాత నేను ఏ పుస్తకాలు చదవలేదు. నా శ్రీధర్ గారు రాసే ఏదో కాన్సెప్ట్లు కొన్ని ఉంటాయి, అవి చదువుతానంటే దాంట్లో ఏదో ఒక వాక్యం పట్టుకుంటాను. మీకు నేను చెప్తాను, ఎన్ని పుస్తకాలు చదివామా, ఎంత జ్ఞానం ఆర్జించామా, లోపల వేసుకున్నామా, ఒక్క వర్డ్ పట్టుకుని ఆ వర్డ్ని మీరు ఎంతగా సాధన చేశారు. నాకు ఒకే ఒక సెంటెన్స్ నచ్చిందండి, ఆ సీడీ ఎవరో ఇచ్చారు నాకు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ శ్రీధర్ గారు ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో ఏం ఉన్నాయంటే కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్తాను నేను. అసలు ఎమోషన్స్ అనేవి ఎందుకు వస్తాయి, వాటితో కోపం కానీ బాధ కానీ ఈ సృష్టిలో ఎంతవరకు అవసరం, వాటి యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడు వీటిని ఎందుకు సృష్టించాడు, ఇట్లాంటి సాధారణమైన సబ్జెక్ట్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య గొడవలు అయితే ఎలా సాధన చేయాలి, ఒక మనిషి ఎలా సాధన చేస్తే దాన్ని అర్థం చేసుకుంటాడు, ఇలాంటి సాధారణమైన విషయాలే ఉంటాయి. అంటే కంప్లీట్గా మన ఇంట్లో ఉన్న విషయాల గురించే ఉంటాయి, మన చుట్టూ ఉన్న విషయాల గురించే ఉంటాయి. నాకు అది ఎలా అనిపించింది అంటే అమ్మయ్యా నేను ఎదుగుతున్న సబ్జెక్ట్ ఇదేరా బాబు, నాకు ఈ పుస్తకాలు ఈ గోళ కాదు. దాంట్లో ఆయన ఒకే ఒక చెప్పాడండి, మీరు ఏది ద్వేషిస్తారో అదే మీ వాస్తవం అయి కూర్చుంటుంది, మీ జీవితం అయి కూర్చుంటుంది. మీరు ఏది ద్వేషిస్తే అదే మీ జీవితం అవుతుందట. మళ్ళా మళ్ళీ వినండి ఇదే మాటలు. ఈ కొన్ని మాటలు వినే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. తర్వాత నేను బాగా పట్టుకుని సాధన చేసిన ఒకే ఒక పాయింట్ ఉందన్నాను కదా, అసలు ఈ సృష్టిలో నీకు నచ్చింది అంటూ ఉండకూడదు అన్నాడు ఆయన. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఒకే వర్డ్ సమస్థితి, అన్నిటినీ ఈక్వల్గా చూడగలిగే స్థితి మనకు రాగలగడం. సమస్థితి అనేది ఎక్కడా చూపించట్లేదు, ఏ కోసాన కూడా మనలో సమస్థితి అనేది లేదు. అంటే మన బాడీ ఏ ఉందనుకోండి, అప్పర్ పార్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తాం, లోయర్ పార్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తాం, రైట్ హ్యాండ్కి ఒక ఇంపార్టెన్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఒక ఇంపార్టెన్స్, బ్యాక్కి ఒక ఇంపార్టెన్స్, అంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి, ఇట్లా. అంటే శరీరాన్ని రకరకాల రాజకీయ పార్టీల కింద చేసేసాం మనం. ఈ కన్నదిద్దే ఇది, ఆ కన్నదిద్దే అది, ఎడంగాలు పెడితే అది, ఈ కుడికాలు పెడితే ఇది, చేతితో పొరపాటును కాలు తగిలితే ఇది ఎన్ని రకాల నమ్మకాలు ఉన్నాయి మన లోపల. మీరు ధ్యానం చేస్తే ప్రమాదం అని ఎందుకన్నాను తెలుసా, దీని గురించే అన్నానండి. ఈ పాత నమ్మకాలన్నీ ఇలాగే లోపల పెట్టుకుని ఇప్పుడు మీరే ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, పాత పంట అలాగే ఉంచి కొత్త పంట వేయగలరా, వేస్తారా? ఏం చేస్తారు పాత పంటని, పాత పంటని తీసేయడానికి ఏం చేస్తారు మీరు? అంటే పంట కోసేసిన తర్వాత పంట పంట వేయాలంటే ఏం చేస్తారు? వేర్ల, వేర్లతో సహా. వెరీ గుడ్. ఇంకోటి ఏం చేస్తారు? కాలుస్తారు కూడా కదండి, కొంతమంది కాలుస్తారు. అదే కాలుస్తారు అంటే మీరు కాలుస్తారు, దున్నుతారు, పీకుతారు, లాగుతారు, అన్ని చేస్తారు. మరి ఇప్పుడు మన లోపల కూడా అలాంటి ప్రక్రియ చేసామా ఇప్పుడన్నా? ఇది ఇది చెయ్యాలండి మనం కూడా. పాత పీకాలి, లాగాలి, వేర్లతో సహా పీకారు ఎవరన్నా? సో ఆ పాత అలాగే పెట్టి ధ్యానం చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. అంటే ధ్యానం అనేది ఒక శక్తి కదా, మీ పాత వాటికి నీరుని అందిస్తున్నట్టే మీరు పాత మొక్కలకి. ఇప్పుడు ఎలాంటి నీరు అందిస్తారు మీరు? పవర్ఫుల్ వాటర్, పవర్ఫుల్ వాటర్ ఇస్తారు. అర్థమవుతుందా? ఇది నాకు ఎక్కడ అర్థమైందంటే, నేను ఎప్పుడైతే మదన పడ్డానో వీళ్ళు బాగానే ఉన్నారు, నేను ఇంకా నాశనం ఎందుకు అయిపోతున్నాను, వాళ్ళు ఇంకా బాగున్నారు, బయట వాళ్ళే బాగున్నారు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ధ్యానం చేయట్లా, ఆ ఉన్న లైఫ్ స్టైల్లోనే కొట్టుకుంటున్నాడు, ఉన్న జీవితంలోనే ధ్యానం చేయని వాడు. వాడు ఎలా ఉంటుందంటే వాడికి అదే నీరు మా కొంచెం కొంచెంగా మారుతుంది. మనకి ఎలాంటి నీరు తీసుకుంటున్నాం మరి, మనం ఎలా ఉంటాం? ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది, అవుతున్నారా? అయ్యే వాళ్ళు చేయట్లేదండి, నిజాయితీగా చేయట్లేదండి, లీవ్ లైఫ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అన్నవాళ్ళు. ఏరే ఎవరు లేరా? ఉన్నారు, చేయట్లేదు దొంగలు. ఇవి ఏంటంటే కొంచెం నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లో, ఓపెన్గా ఉండండి అన్నాను కదా. ఎందుకంటే మనకి ఒక గురువు చెప్పిన స్థితి స్థాయి ఏంటన్నది మనకు తెలియదు. వాళ్ళు ఏ రేంజ్ నుంచి చెప్తాడో గురువు అనేది అర్థం కాదు మనకి. అందువల్ల ఏం చేస్తామంటే మనం వాళ్ళు చెప్పింది గుడ్డిగా ఆచరిస్తాం, కానీ ఆయన ఏ స్థితికి చేరిన తర్వాత ఆ వర్డ్ చెప్పాడు అన్నది మనం అర్థం చేసుకోం. ఇప్పుడు ఆయన అంతా థాట్స్ కట్ చేయమన్నాడు, మీరేం చెప్తున్నారు? అది ఏం చేస్తున్నారు? ఆయన ఆయన చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు, ఆయన పదిసారి కరెక్ట్గా చెప్పలేదు, థాట్స్ కట్ చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మంచి ఉంచుకుని చెడు కట్ చేస్తాం. అంటే సగం అర్థం కాని, అంటే అర్థం అర్థంగా చేస్తూ ఉంటాం పనులన్నీ. సో మనం చేసే దాంట్లోనే మార్పులు రావాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం రోజు? రెండింటినీ అయితే ఈక్వల్గా చూడాలి, లేదా రెండింటినీ విడిచిపెట్టాలి. కట్ చేయడం అంటే విడిచిపెట్టడమే కదా, పీకగలరా? ఇంకో క్వశ్చన్ అడుగుతానండి, మీకు ఆలోచనలు వస్తున్నాయా, మీరు ఆలోచిస్తున్నారా? కరెక్ట్గా వినండి క్వశ్చన్, మీకు ఆలోచనలు వస్తున్నాయా, మీరు ఆలోచిస్తుంటే వస్తున్నాయా? విన్నారా క్వశ్చన్? ఈ ప్రమేయం లేకుండా మీరే ఉంటారండి, అందరూ ఏకీభవిస్తారా దీనికి? ఓకేనా మీరు అందరూ? ఆలోచిస్తుంటేనే వస్తున్నాయా? ఓకే. ఆలోచన చేస్తే వచ్చాయా? ఆయన యాక్చువల్గా మీ అంటే మీకు సహజంగా జరిగేది ఏంటంటే ఆలోచనలు మీ దగ్గరకు వస్తాయి, అవునా కదండి? కూర్చుండే ఎక్కడెక్కడికో చైన్ రిలేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి ఏదో మనం ఇంత చూస్తాం, దాన్ని ఎలా అల్లుతుంటాం? అసలు చైన్ అసలు అనంతంగా సాగుతూ ఉంటుంది. మనం ఎంతసేపు ఎక్కడుంటాం? గతంలోనో, భవిష్యత్తులోనో? గతం, కొంతమంది భవిష్యత్తులో కూడా ఉంటారండి. వర్తమానంలో ఉంటున్నామా? అంటే మీకు నిజానికి జరుగుతుంది ఏంటి? ఆలోచనల్లో ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి? పాత అలవాట్లు. ఇప్పుడు మరి ఈ ఆలోచనలు మనం ఎలా మార్పు చెందించాలండి? ఆల్రెడీ శ్రీధర్ గారు క్లాస్ విన్నారు కదా, ఏం చేయమని చెప్పారు సార్? అంటే మూడు అనుకోమని చెప్పారు కదా, ప్రతి ఆలోచన వచ్చినప్పుడు మూడు 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 అనుకోండి అని చెప్పారు. అంటే ఈ మూడు ఎందుకు అనుకోవాలి అంటే, నేను చెప్తా చూడండి, నేను 1 ఇయర్ ధ్యానం చేసిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చాయి నాకు. అంటే నేను ఇలా ఎందుకున్నాను, బయట వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఇలాంటి తర్జన్ భర్జన్ స్టార్ట్ అయినారు. ఆ తర్జన్ భర్జన్ స్టార్ట్ అయినప్పుడు అదే మూమెంట్లో సార్ ఆడియో విన్నాం, సార్ ఆడియోలో నాకు నచ్చందంటూ ఉండకూడదు అనే మాట అన్నారు. ఈ మాట అన్న తర్వాత ఈ మాట నాకు చాలా బాగా అనిపించింది. ఇది డైరెక్ట్ సమస్థితికి సంబంధించిన సాధన, అద్వైతానికి సంబంధించిన. సమస్థితి అంటే ఏంటి? ఒకటే చూపు అంతే కదా, ఒకటే చూపు, ఒకటే మాట, ఒకటే మన పద్ధతి. సో ఇది కదా మనం చేయాల్సిందని నాకు అర్థమైంది. కానీ మరి నచ్చనివి ఇప్పుడన్నీ చాలా కనపడుతున్నాయి కదా మనకి, ఈ కలర్ నచ్చదు, ఆ కలర్ నచ్చదు, ఆ మనిషి నచ్చదు, ఈ మనిషి నచ్చదు, తెల్లగా ఉంటే నచ్చదు, నల్లగా ఉంటే నచ్చదు, ఇలా ఎన్నో పొట్టిగా ఉంటే నచ్చదు, పొడుగ్గా ఉంటే నచ్చదు, ఇట్లా ఎన్నో రకాల ఉన్నాయి మన బ్రెయిన్లో. మరి వీటన్నిటిని సరిగ్గా ఒకేసారి పట్టని పీకి బయటపడేయగలవా? అలానే ఇవి ఉపయోగం లేనివా? అంటే మనం మామూలుగా ఆలోచిద్దామండి, మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి, భూమి మీద అనుకుంటే పోనీ ఈ జన్మే తీసుకోండి, మన గత జన్మలు ఎందుకు, ఈ అంటే ఈ జన్మలో ఈ మనం ఒక పేరెంట్స్కి పుట్టాం, ఒక కుటుంబంలో పుట్టాం, ఆ కుటుంబంలో పుట్టినప్పటి నుంచి ఈ ధ్యానానికి రాకముందు వరకు ఉన్న జీవితం అవసరమా అనవసరమా? అవసరమే కదా. మరి ఈ జన్మలో మనకి ఏర్పడిన నమ్మకాలు కూడా అవసరమా అనవసరమా? అవసరం. కానీ ఇప్పుడు ఇంకో కొత్త స్థితికి వెళ్ళాలి, రిజల్ట్స్ రావట్లేదు అన్నప్పుడు వీటిని మార్చుకోవడం అవసరమా అనవసరమా? అవసరం. సో ఇంతకు ముందు వరకు ఉన్నది ఏంటి అంటే అది విత్తనం రూపంలో మనం నేర్చుకున్నాం. కానీ వాటిని మొలకెత్తించాలంటే మీరు కొంచెం మార్పు చెందాలి. ఇప్పుడు విత్తనం ఏం జరుగుతుంది? విత్తనంలో ఇప్పుడు వ్యవసాయం గురించి అందరికీ తెలుసు కదా, ఒక విత్తనంలో మహావృక్షం ఉందని మనం ఎవరన్నా కనుక్కోగలమా? కనుక్కోలేము కదా. అంటే ఒక వృక్షంలో అన్నీ దాగి ఉంటాయి, దానికి సరైన పరిస్థితి మనం కల్పిస్తే దానిలో ఉన్న అనంతమైన స్థితి బయటకు వస్తుంది. అంటే ఒక్క చిన్న విత్తనంలో కొన్ని కోట్ల విత్తనాలు దాగి ఉన్నాయి, కొన్ని కోట్ల పళ్ళు దాగి ఉన్నాయి, కొన్ని కోట్ల ఆకులు దాగి ఉన్నాయి. కానీ దాని స్థితి కరెక్ట్గా మనం కల్పిస్తే దానిలో ఉన్న జ్ఞానం బయటపడుతుంది. కానీ ఇవి కూడా అలాంటివే, మనం విత్తనంగా మారడం కోసం ఇవన్నీ హెల్ప్ చేసాయి మనకి ఇప్పటివరకు. కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని మనం దూషించేసుకుని, తిట్టేసుకుని, కొట్టేసుకుని, బాధ పెట్టుకుని, ఇంకొకరిని బాధ పెట్టి, ఇదే మనం జీవితం అని అనుకున్నాం ఇప్పటివరకు. కానీ ఇదంతా ఎందుకు జరిగిందంటే వృధాగా జరగలే. ఎన్ని క్లాసులు మీరు ఏం దాటొచ్చారో వాటి వల్ల అంతా కూడా ఉపయోగమే ఉంది, వాటి వల్ల మీకు ఏ హాని జరగలేదు. మీరు బాధింపబడ్డా, సుఖపడ్డా, ఏం జరిగినా కూడా అది మీ అవసరానుగుణంగానే, మీరు పెట్టుకొచ్చిన ప్రణాళిక ప్రకారమే జరిగింది. దాని ద్వారా జ్ఞానం నేర్చుకున్నారా లేదా? ఒకరితో ఎంతవరకు ఉండాలో తెలిసింది, ఒకరితో ఎంతవరకు ఉండకూడదో తెలిసింది. అంటే మంచి చెడు అనేది ఏంటండి? అంటే నిజానికి మంచి చెడు కాదు ఉన్నది, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఎంతవరకు మనం ఛాన్స్ తీసుకోవాలి, ఛాన్స్ తీసుకోకూడదు. అంటే ప్రతిదీ ఒక లిమిట్స్ తెలుసుకుంటూ వచ్చాం మనం. లిమిట్స్ తెలుసుకోవడం తప్పండి, కానీ ఆ లిమిట్స్లో మిమ్మల్ని మీకు తెలియకుండానే గాయపరుచుకున్నారు, అది తప్పు. అది నేర్చుకోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి? ఎలా ఉంటే నా పని అవుతుంది, ఎలా ఉంటే నేను ఈ సమస్య నుంచి బయటకు వస్తాను. అంటే మీరు ఒక శిఖరం ఎక్కుతున్నారనుకోండి, శిఖరం మారగలదా, మీరు మారగలరా? శిఖరానికి తగ్గట్టుగా మనమే మారగలుగుతాం. సో మనం మార్చుకోవడం మానేసి శిఖరాన్ని మార్చడం మొదలెట్టాం. అంటే వెంట్రుకేసి కొండలు లాగుతున్నారు, సాధ్యమా? సాధ్యం కాదు కదా. ఇది నేను అర్థం చేసుకున్నాను న్యూరాలజీలోకి వచ్చిన తర్వాత. కానీ దీనికి ఎలా సాధన మొదలు పెడితే మన లోపలికి మనం ఎలా వెళ్తాం? ఇది అర్థం చేసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్నవి ఏంటి, నిజంగా చాలామంది కర్మ అంటున్నారు కదా. ఓకే, నాకు వచ్చిన ఇంకొక పెద్ద క్వశ్చన్, పెద్ద బండరా ఏంటంటే కర్మ సిద్ధాంతం. అంటే కర్మ సిద్ధం, నాకు తెలిసి ఈ జన్మలో నేను ఎవరిని కాన్షియస్గా హర్ట్ చేయాల, బాధ పెట్టేసింది ఏమీ లేదు. అంటే నాకు తెలిసినంత వరకు నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, అంటే మా వాళ్ళందరూ వేరే మార్గంలో వెళ్ళమంటున్నారు, హాస్పిటల్స్ అని ఇంకోటని ఇంకోటని ఇలా వెళ్ళమంటారు. నాకేమనిపించింది అంటే, ఆల్రెడీ ఒక పర్సన్ మా ఇంట్లో సఫర్ అయిన పర్సన్ ఉన్నారు, ఇంకే రిజల్ట్స్ రావట్లేదు. సో లాస్ట్ స్టాంప్ ఏంటి, కర్మను వదిలేస్తున్నారు. కానీ ఈ మార్గం కాదు, మన యోగులు నడిచిన బాట ఇంకోటి ఉంది, సంథింగ్ ఏదో వాళ్ళు కనుక్కున్న ఒక ఉంది, ఉనికి ఉంది. ఇప్పుడు శివుడే ఉన్నాడు మన ఆరాధ్యదేవం, మనకి శివుడి గురించి ఓన్లీ శివలింగాలు తప్ప ఏమీ తెలియదు మనకి నిజానికి. ఆవిడకి ఏమన్నా మన మన స్టోరీస్ ఎలా ఉంటాయి చూడండి, మనకి శివుడి గురించి తెలిసింది ఏమిటని అడిగితే, శివుడు ఒకడు, ఆయనకి ఇద్దరు భార్యలు, ఆయనకి ఇద్దరు పిల్లలు, ఈ పనులు చేశాడు, సతి చచ్చిపోయింది, పార్వతిని చేసుకున్నాడు, తర్వాత ఆయన హిస్టరీ ఇది, ఆయన పరంపర ఇది, ఈయన యుద్ధాలు చేశాడు, ఇంత హెల్ప్ చేశాడు, ఇంతమందికి రాక్షసులకు ఇది ఇచ్చాడు. ఇదా నిజంగా శివుడి గురించి మనం తెలుసుకోవాల్సింది. ఈ ప్రాబ్లమ్స్ వెనకాల ఆయన ఎటువంటి సాధనలు చేశాడు, ఇది మనకి ఎవరన్నా చెప్తున్నారా అండి? ఇప్పుడు మమ్మల్ని చాలామంది ఉపనిషత్తులు వేదాంతం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, అసలు మీకు ఈ ఉపనిషత్తులు వేదాంతం ఎలా తెలుసు అండి, మీరు చెప్తుంది వేదాంతం అని అడుగుతున్నారు మమ్మల్ని. నిజంగా మాకు ఏమీ తెలియదండి, పుట్టినవి ఏవైనా పుడితే మన నాభి నుంచే, మన లోపల నుంచే పుడతాయి. నాకు తెలిసింది అది ఒకటే, మన లోపలే అన్నీ ఉన్నాయి. ఈ శరీరాన్ని మనసుని మనం గమనిస్తే వీటి ద్వారానే అన్నీ మనం చేయగలుగుతాం అన్న విషయం అడిగి నాకు అర్థమైంది. శ్రీధర్ గారు చెప్పిన కొన్ని కొన్ని విషయాలు నేను ఫాలో అవుతున్నప్పుడు నాలో తెలియని ఎన్నో సీక్రెట్స్ బయటపడడం మొదలయ్యాయి. అంటే మనం తెలుసు, ఆయన 112 మెడిటేషన్ అంటే 112 రకాల ధ్యాన పద్ధతులు అనుకున్నాడంట. మనం ఫాలో అవుతుంది ఒక చిన్న పద్ధతి, శ్వాస మీద ధ్యాస అంటది. 112 రకాలు ఉన్నాయట. మీకు విషయం చెప్పనా, ఈ 112 రకాలు మీరు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు మీ నిత్య జీవితంలో. 24 అవర్స్ డైలీ లైఫ్లో ఈ 112 పద్ధతులు మీకు తెలియకుండానే ఆచరిస్తున్నారు. నవ్వుతారా? ధ్యానం అంటేనే ఇప్పటికిప్పుడుకి వచ్చి నేను చేశాను అంటున్నారు. అసలు మీ దగ్గర శ్వాస ఉందా? ఎప్పటి నుంచి ఉంది? అది ఎప్పటి నుంచి ఉంది మీతో? అసలు శ్వాసనే ఎందుకు గమనించమంటారండి? ఇది ఎవరికైనా తెలుసా? శ్వాసనే ఎందుకు గమనించమంటారు అని అడిగా ప్రశ్న కరెక్ట్ గా. ఇంకా ఎన్నో ఉన్నాయి కదండి బాడీలో పార్ట్స్, ఇప్పుడు దుబ్బురుపుటి మీద పెట్టేవాళ్ళు ఉన్నారు, హృదయం మీద పెట్టేవాళ్ళు ఉన్నారు, కళ్ళు తెరిచి ఓ బొమ్మ మీద పెట్టేవాళ్ళు ఉన్నారు. శ్వాసను పట్టుకోగలుగుతున్నారా? మీరు ఇన్ని రోజులు బట్టి ఫాలో అవుతున్నారు కదా, మీకు ఏం అర్థమైంది శ్వాసను పట్టుకున్నాక? అసలు మనం అంటే ఈ ప్రక్రియని ఎందుకు పట్టుకున్నాము, దీనికి ఒక రీజన్ ఉంది, అది నేను అడిగేది. దాంట్లో ఇంకా కొంచెం సింపుల్గా ఆలోచించండి, మరి కొంచెం సింపుల్గా. అబ్బా ఇంకా కొంచెం భారంగా చెప్పారు, ఇంకా సింపుల్ చేయండి. ఇంకా చాలా ఇక్కడే ఉంటుంది ఆన్సర్, ఇక్కడే ఉంది ఆన్సర్. మరి ఎంతో ఇల్లు ఆలోచిస్తున్నారు కదా, అక్కర్లేదు. ఒకసారి మీ శ్వాసను గమనించి చెప్పండి, శ్వాసను మీరు పట్టుకోగలరా? సో మీ ప్రమేయంతో జరుగుతుందా అది? ఆటోమేటిక్గా జరుగుతుంది, అంటే సహజ ప్రక్రియ. మీ బాడీలో మిగతా ఏవన్నా సహజ ప్రక్రియలు మీకు తెలుస్తున్నాయా? కానీ శ్వాస సహజ ప్రక్రియ, మీకు తెలుస్తుందా లేదా? సో జరిగే సహజ ప్రక్రియ కాబట్టి దాన్ని పట్టుకోమని చెప్తారు. అలాగే అది వెళ్ళే లోతులు కూడా చాలా డీపర్గా వెళ్తాయి. అంటే మీ చేతులు కూడా తాకని ప్లేసుల్లోకి, అంటే మీ దృష్టి వెళ్ళని ప్లేసుల్లోకి కూడా అది వెళ్ళగలుగుతుంది. అంత సూక్ష్మమైన ట్రావెలింగ్ చేస్తుంది అది. ఆ సూక్ష్మమైన ట్రావెలింగ్ చేస్తుంది కాబట్టి శ్వాసను పట్టుకున్నారు. కానీ శ్వాసే అతిపెద్ద ప్రక్రియ, శ్వాసను పట్టుకోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం శ్వాసను పట్టుకోవడం అన్నది. కానీ మీ ఆలోచనలు అనేవి ముందు అర్థం చేసుకుంటే, మీ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాటితో మనం ఏం చేయాలనేది మీరు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీకు శ్వాస ప్రక్రియ అర్థమవుతుంది. అంటే మీ శ్వాస కూడా మీ ఆలోచనలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఈ శ్వాస ఎక్కడ ఎక్కడెక్కడికో వెళ్తుందండి నరనరాల్లోకి. సో ఈ కాన్షియస్ బ్రీతింగ్ చేసినప్పుడు మనసుకి శరీరానికి సంబంధించిన ఉన్న బ్లాక్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఈసారి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టెక్నిక్ చేయండి, ఈ టెక్నిక్ ఉపయోగించండి. మనసులో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఒక సమస్య ఏదో వచ్చింది, డెసిషన్ తీసుకోవాలి, ఆ 100 ఆలోచనలు వస్తే 100 ఆలోచనలు ఒకటే పర్ఫెక్ట్ ఆలోచన ఉంటుంది, మిగతా 99 మనకు అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఒకసారి కూర్చుని 2-3 సుదీర్ఘమైన శ్వాసలు తీసుకోండి, డీప్గా బ్రీతింగ్ తీసుకుని డీప్గా వెంటనే విడిచిపెట్టేసేయండి. ఇలా కాన్షియస్గా ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మీ అనవసరమైన ఆలోచనలన్నీ పడిపోతాయి. పడిపోయి ఏది అవసరమో దాని మీదే దృష్టి నిలబడుతుంది. అంటే రోబో సినిమా చూశారు కదా, అన్ రొటేట్ యువర్ హెడ్స్ అంటే అన్ని రోబోస్ తిప్పుతాయి తలలో, కానీ ఒక్క మనిషి మడిగి తిప్పలేడు. అలా మీకు ఏది అవసరమో ఆ థాట్స్ అన్నీ ఉండి మిగతా ఆలోచనలు పడిపోతాయి. అనవసరమైన థాట్స్ పడిపోయి అవసరమైన థాట్ నిలబడుతుంది అక్కడ. సో అంటే మీకు ఏది కావాలో దాన్ని గ్రహించగలిగే శక్తి శ్వాసకు ఉంటుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, అంటే సూక్ష్మంగా చూసుకుంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి శ్వాసను పట్టుకోవడానికి. అందుకే మీకు ఇక్కడ హీల్ అయింది, నెక్ హీల్ అయింది, నాకు బ్లీడింగ్ ప్రాబ్లం హీల్ అయింది, ఇవన్నీ ఏంటంటే మీకు తెలియకుండానే హీలింగ్ జరుగుతుంది అక్కడ. అంటే 72,000 నాడుల్లో ఏదో గమ్మత్తు జరుగుతుంది. కానీ ఈ 112 పద్ధతులు మీరు రోజు చేస్తున్నారు, ఈ ఒక్క పద్ధతి ఇప్పుడు కాన్షియస్గా చేస్తున్నారు, 111 మీ నిత్య జీవితంలో ఇమిడిపోయి ఉన్నాయి, అన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. ఇలాగే ఆ 111 నాకు పేర్లు తెలియవు. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కన్నా తెరుచున్నప్పుడు మీరు చేసే సాధన చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకోటి నేను తెలుసుకున్నానండి, మధ్యాహ్నం నుంచి చెప్తాను అసలు ఎలా ఏం చేశాను, ఎలా చేసుకుంటూ వచ్చాను, అలా నా ఎలా ప్రస్థానం దీంట్లో మొదలైంది అవన్నీ చెప్తానండి. ఇక్కడి వరకు ఓకేనా, బోర్ కొట్టించానా?
హాయ్, నేను ధర్మస్థాపన ఛానల్ని టెలిగ్రామ్లో స్టార్ట్ చేశాను, ఇందులో మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాట్సాప్లో కేవలం 250 మెంబర్సే జాయిన్ కావచ్చు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో 100,000 మంది వరకు జాయిన్ కావచ్చు. కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెర్చ్లో ధర్మస్థాపన DHARMASTHAPANA అని టైప్ చేస్తే ధర్మస్థాపన ఛానల్ మీకు కనబడుతుంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదా నాకు మెసేజ్ పెడితే నేను లింక్ పంపిస్తాను. నా ఫోన్ నెంబర్ 9390151912. అలాగే యూట్యూబ్లో శ్రీధర్ న్యూ ఎనర్జీని సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే విజిట్ మై వెబ్సైట్ DARMAM.com. బాయ్.